வித்யாநாமந்தஸ்திமிருமிஹிர்த்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரோதஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தௌஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரிமதக்யம் த்ரைபுரம் மகக நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. செப்பனந்தர் கூட ஓம் ஸ்ரீ ஓம் நமஹ. பரமலக்ஷ்மியை விஷ்ணு வக்ஷஸ்திதாயை ரமாயை ஆசிரித தாரகாயை நமோ வன்னிஜாயை நமஹ. ஓம் ஸ்ரீ ஓம் நமஹ. பரமலக்ஷ்மியை விஷ்ணு வக்ஷஸ்திதாயை ரமாயை ஆசிரித தாரகாயை நமோ வன்னிஜாயை நமஹ. ஓம் ஸ்ரீ ஓம் நமஹ. பரமலக்ஷ்மியை விஷ்ணு வக்ஷஸ்திதாயை ரமாயை ஆசிரித தாரகாயை நமோ வன்னிஜாயை நமஹ. ఈరోజు కూడా ద్వితీయ విఘ్నం లేకుండా వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని పునరుపదేశం ఇచ్చాం కనుక నిశ్చింతగా నిత్యం చేసుకోండి. ఈ మహాలక్ష్మి మంత్రం అనుష్ఠానం చేసిన వాళ్ళకు వచ్చే శుభాలన్నీ ఎవరికి వాళ్ళు అనుభవించవలసింది? ఆత్మానుభూతి ఎటువంటిది అని ఒకప్పుడు సనత్ కుమారుడిని నారదుడు అడిగాడు. అప్పుడు సనత్ కుమారుడు నారదుడితో ఎవరికి వాళ్ళు అనుభవించవలసిందే అన్నాడు ఆయన. మగవాడికి బెల్లం పెట్టాము, బెల్లం తిన్న తర్వాత నాయన ఈ బెల్లం రుచి ఎలా ఉంది అని అడిగితే ఏం చెబుతాడు మగవాడు? ఆయనకి భాష లేదు, అందుకని సైగ చేసి రుచిగా ఉందని ఏదో విధంగా చెబుతాడు. ఒక మగవాడే కాదట, భాష వచ్చిన వాడిని కూడా ఒక తీపి పదార్థం పెట్టిన తర్వాత ఎలా ఉంది ఈ పదార్థం అని అడిగితే తీయగా ఉంది లేకపోతే బాగుంది అనగలడే తప్ప ఆ రుచిని మీకు అనుభవైకవేద్యం చేయలేడు. నేను తిన్న ఆహార పదార్థం యొక్క రుచి బాగుంది అనగలను అంతే. ఈ మధ్యన కొత్త భాష వచ్చిందండి, ఏ భయంకరంగా ఉంది. భయంకరంగా ఉండేటండి తీపి, తీపి తిన్న వెంటనే చాలా బాగుందని చెప్పడానికి భయంకరంగా ఉంది. అయ్యి బాబు ఏం చేసేసారండి, ఏం చేశారో చెప్పలేడు, ఏం చేశారండి అంటాడు అంతే. కాబట్టి ఆత్మానుభూతిని వర్ణించడానికి భాష సరిపోదు, ఎవరికి వారే తమ తమ హృదయాల్లో అనుభవించాలి. ఈ మంత్రానుష్ఠానములు కూడా అంతే. అజ్ఞానులు కొంతమంది మంత్రాలకి చింతకాయలు రాలతాయన్నారు, కానీ వాడి మొహం చింతకాయలు ఎదుగుతాయి, చింతలు రాలిపోతాయి, చింతలు తొలగిపోతాయి. అందుకని చింత అనే జ్వరమును తొలగించే దివ్యశక్తి ఈ మంత్రములకు ఉన్నది. ఇవాళ మన బోడి టెక్నాలజీతో ఏదో వాట్సాప్ కనిపెట్టావు, ఇక్కడ టిక్కర్ నొక్కగానే ఎక్కడికో మెసేజ్ వెళ్ళిపోతుందో లేదా? అది సిగ్నల్ ఉన్న చోటకే పెడుతుంది, వైఫై ఉంటేనే పనిచేస్తుంది. కానీ ఆనాడు వేదవ్యాస మహర్షి యుద్ధ రంగంలో ఉన్నవాళ్ళు తలుచుకోగానే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో అప్పుడు వెళ్ళాడు. సత్యవతీదేవి కుమార వ్యాస రా అనగానే అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. శంకరాచార్యులు వారు కలియుగంలో వాళ్ళ అమ్మకి మాట ఇచ్చి ఆవిడ మరణావస్థలు ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇప్పటికి కూడా ఆత్మీయులు అనుకున్నటువంటి వాళ్ళు మనల్ని తలుచుకుంటే మనకి తెలుస్తుందండో. అందుకే అన్నం తింటుంటే పొలమారిపోతే ఎవరో తలుచుకున్నారు మన వాళ్ళు అంటారు. మా నాన్నగారు తలుచుకుంటే నాకు తెలిసేది, నేను తలుచుకుంటే మా నాన్నగారికి తెలిసేది. ఇప్పటికి కూడా మా భక్తులకి చాలామందికి ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళకు కూడా నేను వాళ్ళని తలుచుకుంటే తెలిసిపోతుంది, వాళ్ళు నన్ను తలుచుకుంటే నాకు తెలుస్తుంది. ఈ మధ్యన మా శిష్యురాలు ఒక ఆవిడ కూతురికి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందిట. ఎవరూ నాకు ఆ అమ్మాయికి ఆపరేషన్ చేస్తున్నారని చెప్పలేదు, కానీ నేను మీ పిల్లలకి ఆపరేషన్ శుభ్రంగా సాగుతుంది అని మెసేజ్ పెడితే ఆవిడ తెల్లబోయేది, నేను ఎవరికి చెప్పలేదు, మీకు అలా తెలిసిందండి. అదే అనుభూతి అంటే, అది గురు శిష్య సంబంధం అంత గొప్పది. వాళ్ళు మనస్సులో అనుకున్నారంటే వందే గురు పదత్వం అని అది తెలిసి తీరుతుంది. అంత దివ్యశక్తి ఈ మంత్రానుష్ఠానం అని ఉన్నది. ఇప్పటికి కూడా ఎంతోమంది అనుభూతి పొందుతున్నారు. అజ్ఞానులు కాబట్టి ఎప్పుడూ ఒకటే పిడివాదం చేసి భ్రష్టులు అయిపోతుంటారు. విచిత్రం తెలిసినా ఈ నాస్తికవాదులు చివరికి వాళ్ళు బాగుపడతారు, కానీ వాళ్ళ వల్ల ఇతరులు దెబ్బతింటారు. ఇప్పుడు నీకు నిజంగా భగవంతుడు లేడు, అప్పుడు నీకెందుకు నారాయణ అనే పేరు నీకు ఎందుకు చెప్పు? హాయిగా పేరు తీసి ఏ నారిగాడో చింత చెట్టు ఇంకో పుచ్చకాయో పెట్టుకోవచ్చుగా, పెట్టుకోడు మళ్ళీ. వాడికి మాత్రం హాయిగా పేరు ఉండాలి. హాయిగా ఆ రాముడో కృష్ణుడో పేరుగా పెట్టుకుంటాడు. ఆ పేరుతో వాళ్ళు బాగుపడుతున్నారు. ఏ వక్కతో అయినా భగవన్ నామస్మరణ చేస్తే బాగుపడతాం. పరమ క్రూరుడు అజామీయుడు అని ఒకడు ఉన్నాడు, వాడెంతో భ్రష్టుడు. వాడు ఆఖరి కొడుక్కి నారాయణ అని పేరు పెట్టాడు. వాడు 16 ఏట భ్రష్టుడయ్యాట. 16 ఏట వాడికి పెళ్ళయింది, ఒక ఏడాది బాగున్నాడు ఇంచుమించుగా. ఆ తర్వాత వాడు ఒక వేశ్య లోలత్వంలో పడ్డాడు, బోయిదాని వల్లో పడ్డాడు. తినకూడనివి తిన్నాడు, తాగకూడనివి తాగాడు. ఇక వాడి రాతి పాపాత్ముడు లేడు అనిపించుకున్నాడు. అంత పరాకాష్ఠకి వెళ్ళింది వాడి పాపం. వాడికి 88 ఏళ్ళు వచ్చాయి. ఈ బోయేదాని వల్ల తాగి గోమాంసం కూడా తిన్నాడు. తినకూడని మాంసాల్లో నిషిద్ధ కర్మల్లో గోమాంసం ఒకటి, అది కూడా తిన్నాడు వాడు. అంటే ఇంచుమించుగా దాంతో 71 ఏళ్ళు కాలక్షేపం చేశాడు. 88 ఏళ్ళు వచ్చింది అని భాగవతంలో 6వ స్కంధంలో చెప్పారు. ఈ 88వ ఏటకి వాడికి ఒక 10 ఏళ్ల ముందు అంటే 78వ ఏట ఈ దౌర్భాగ్యుడికి ఒక కొడుకు పుట్టాడట. గుర్రం గుడ్డదైనా దానానికి తక్కువ లేదని ఈ ముసలానికి ఒక కొడుకు పుట్టాడు. వాడికి నారాయణ అని పేరెట్టాడు. ఆ కొడుకు అంటే వీడికి ప్రాణం. అందుకని తింటున్నా తిరుగుతున్నా ఆఖరికి తాగుతున్నా నారాయణ నారాయణ అని పిలిచేవాడు. 88వ ఏట రాగానే కళ్ళు బయర్లు కంపేవాడికి, తలకాయ ఊగిపోయింది, శ్లేష్మం పెరిగిపోయింది, కఫం కంఠమంతా ఆవరించింది, వాడి శరీర అవయవాలన్నీ వాడిని విడిచిపెట్టాయి. అంటే వాడి శరీరం వాడిదే కానీ వాడి మాట వినలేదు. అందుకే మేలు మనది కానీ మన మాట వినదు అన్నారు పెద్దలు. వార్ధక్యం వచ్చాక మనదే శరీరం కానీ మన మాట వినదు. ఏమండి ఇదివరకు ఇట్లా మెట్లు ఎక్కలేకపోతున్నారండి, పైకి ఎక్కలేకపోతున్నారంటే దాని వేరే శరీరం, అది మన మాట వినదు. శరీరము అంటే శీర్యతే ఇది శరీరం, శిథిలమైపోతుంది. మన అవయవాలు మన మాట వినకుండా పాడైపోతాయి కనుక, జీర్ణమైపోతుంది కనుక, శిథిలమై పాడైపోతుంది కనుక దీనికి శరీరం అని పేరు అన్నమాట. చిన్నప్పట్లో పెద్ద యొక్క పరిగెత్తలు పరిగెడదామంటే కాళ్ళు విరుగుతాయి, ఆ తర్వాత ఎన్నో కష్టాలు వస్తాయి, తిన్నదరగదు, విరక్తి కలుగుతూ ఉంటుంది, పడుకుంటే నిద్ర పట్టదు, ఆఖరికి మంచం మీద కూడా ఉండలేని దుస్థితి వస్తుంది. అంత దరిద్రపు లక్షణం ఈ శరీరానికి ఉన్నది. ఈ శరీరం వేశ్య కంటే కూడా ప్రమాదకరమైందన్నారు. ఎంత క్రూరత్వం కలిగిన పచ్చి వేసి అయినా కనీసం డబ్బు పుచ్చుకున్న కాసేపైనా గౌరవిస్తుంది, కానీ ఈ శరీరం ఉందే దీన్ని నువ్వు ఎంత పెట్టి పోషించినా, మంచి మంచి లాల్చీలు వేసినా, పంచీలు కట్టినా, అయ్యో లాల్చీ వేసాడని రేపు బాల్చీ తొన్నుతున్నప్పుడు మీరు అనుగ్రహించదు. అంత దుర్మార్గురాలు ఈ శరీరం. అటువంటి శరీరం పాడైపోగానే వాడికి మతిపోయింది, కళ్ళు తిరిగిపోయాయి, ఏమీ కనపడలేదు. అప్పుడు కనపడ్డారట ముగ్గురు యమకింకరులు. కలియల్ బ్రాహ్మణుడు అంత్యకాలమున వీకన్ రోష నిష్ఠ్యూతుల ఘన పీరోష్ఠ వికార వక్ర విలస గర్వేక్షణోపేతుల జన సంత్రాస కరోద్యత ఆయత సుపాస శ్రేణికా హేతుల హనన వ్యాప్తి విభీతుల మూర ఆత్మానేతలల్ పోయే కాలం వచ్చింది. వాడికి 88వ ఏట వాడికి మృత్యువు దగ్గరకు వచ్చింది. నిజానికి వాడికి ఆయువు 128 ఏళ్ళట, కానీ 88వ ఏటే వాడు చేసిన పాపాల వల్ల ఆయువు బాగా తరిగిపోయింది. ఆ పోయే కాలంలో వాడికి ముగ్గురు కనపడ్డారు యమకింకరులు. పరమ పాపాత్ములైతే వాళ్ళ ప్రాణం తీసుకుపోవటానికి యమకింకరులు ముగ్గురు వస్తారు. కొంచెం ఆ పరమ పాపత్వం కాకుండా మహాపాపాత్ములైతే ఇద్దరు యమకింకరులు వస్తారు. పుణ్యం పాపం చెరిసగం చేస్తే యముడు గారి యముడితో పాటు ఒక కింకరుడు గారు ఇద్దరు వస్తారు. పుణ్యం 3/4 పాపం 1/4 ఉంటే యముడు స్వయంగా వచ్చి గౌరవంగా తీసుకెళ్ళి కొంతకాలం యమలోకంలో శిక్షణ అనుభవింపజేసి అప్పుడు గౌరవంగానే మళ్ళీ స్వర్గానికి పంపుతాడు. ఇక మీలాంటి పుణ్యాత్ములు ఎలా ఉందో ఓపిక తెచ్చుకుని పురాణం విషయాలు అనుకోండి, చాలామంది చూశారు మీరు కూడా అలాగే జలుబు చేసింది, కొందరు ఎన్నో దగ్గుతున్నారు కూడా, అయినా సరే అన్నీ తట్టుకుని ఓపిక చేసుకుని వ్యాపారాలు విడిచిపెట్టి కాలాన్ని ఈ పురాణం వినడానికి వెచ్చించారు. ఇలాంటి వాళ్ళు 100 ఏళ్ళు నిండాక శరీరం విడిచిపెట్టాక ఇప్పుడు కాదు కకారే పడకాల, 100 ఏళ్ళు నిండాక శరీరం విడిచిపెట్టాక దేవలోకం నుంచి దేవదూతలు వస్తారు. వాళ్ళు ఎంతో గౌరవంగా ఒక దివ్య శరీరంలో ఈ ప్రాణాన్ని ప్రవేశపెట్టి మీరు ఎంత పుణ్యాత్ములండి, బుధవారం గురువారం పద్మాగర్ గారు ఉపన్యాసం చెబుతూ ఉంటే ఆయనకంటే ముందు వచ్చి కూర్చుని ఫ్రంట్ సీట్లో కూర్చుని వెరిగి ఉన్నారు, కాబట్టి మీ మెడలో దండ వేస్తున్నాం అని పారిజాత పుష్పాల మాల వేసి ఇంద్రుడి దగ్గరికి గౌరవంగా తీసుకెళ్తాడు. అప్పుడు ఇంద్రుడు కూడా వీడెవరో అని అడిగితే త్యాగరాజ భవనంలో 2 రోజులు పద్మాగర్ గారు ఉపన్యాసం అన్న పుణ్యాత్ములండి, అందుకే 100 ఏళ్ళు నిండాక ఇక్కడికి తీసుకొచ్చామంటారట. అలాగా అయితే వీళ్ళందరికీ ప్రత్యేకమైన స్పెషల్ గెస్ట్ హౌస్లు ఇవ్వండి అంటారు, అందులో హాయిగా కలియుగాంత వరకు సుఖంగా ఉంటారు. ఇంకా గొప్పవాడు ఎవరో తెలిసినా 5:30 వచ్చి కూర్చుంటారు ఇక్కడ, ఎప్పుడు ఇది వస్తాడో చూద్దాం. పురాణం అయ్యాక కూడా ఆఖరిని పెడతారు వాళ్ళు, ఇక్కడనే కాదు ఆన్లైన్లో ఎప్పుడు గురువు గారి ప్రవచనం జరిగినా శ్రద్ధగా వింటూనే ఉంటారు వారు. అలా భాగవతం తక్కిన పురాణాలు నిరంతరం వినే పుణ్యాత్ములు అయితే స్వర్గం కూడా కాదు శాశ్వతంగా వైకుంఠానికి విష్ణుదూతలు వచ్చి కొట్టుకుపోతారు. ఇదంతా నేను చెప్పలా, వేదవ్యాసుడు చెప్పాడు. ఒక్క అక్షరం ఉన్నా చాలట మహాపాతకముల నుంచి విముక్తి పొంది వైకుంఠం పొందుతారని చెప్పాడు ఆయన. అందువల్ల మనం చేసే పుణ్యపాపములను బట్టి మనకి చివరి రోజుల్లో దర్శనాలు అవుతూ ఉంటాయి. పరమ పాపాత్ములు ఇక్కడికి ఒక్కనాడు కూడా రానుకోండి, 2 రోజులు భీమర్లో ఉన్నారు ఆయన, ఏ ఆ మాత్రం వచ్చి కూర్చోలేమో దౌర్భాగ్యడా అని 4 పీకి ఇనపగదంతో మొత్తి యమకింకర్లు పట్టుకుపోతారు. అప్పుడు వాడు పశ్చాత్తాపడతారనమాట, అయ్యో బండా రామకృష్ణారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు పద్మాగర్ గారి దగ్గరికి స్వయంగా వెళ్ళి పిలిచారు, పిలిచినప్పుడు మనందరికీ మెసేజ్ పెట్టారు, బ్యానర్లు కట్టారు, అయినా మనం బుద్ధిహీనులం, 2 రోజులు భీమవరంలో వచ్చి వెళ్ళలేకపోయాం, ఇప్పుడు దెబ్బలు తింటున్నాం, ఈసారైనా బాగా విందాం అనుకుంటారు, కానీ అవకాశం ఉండదు, అప్పటికే యమలోకానికి వెళ్ళిపోతారు, యమలోకం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉండదు అండి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ అయినా సప్తాహానికి ఇంకొంచెం ఎక్కువ రావాలి, హాలు నిండిపోవడం కాదు, హాలు బయట నిలబడి వినాలి, అలా వింటే వాళ్ళు బాగుపడతారు, లేదంటే వాళ్ళు ఎవడో బాగుచేయడు అనుకోండి. ఇప్పుడు వీడు పరమ పాపాత్ముడు, అందుకని వీడిని తీసుకువెళ్ళడానికి 3 యమకింకరులు వచ్చారు. అందుకని ఎవరన్నాడు 3 ముగ్గురిని చూచాడు. వాళ్ళు పళ్ళు పటపట కొరుకుతున్నారు, కోపంతో కళ్ళల్లో నుంచి నిప్పులు కొక్కుతున్నారట. వాళ్ళు కళ్ళు చూస్తే చింత నిప్పుల్లా ఉన్నాయి, అంత కోపంతో ఎరుపిక్కిన కళ్ళతో నిజంగా నిప్పులే కురిపిస్తున్నారా కళ్ళల్లో నుంచి అన్నట్లుగా ఉన్నారు. వాళ్ళ పెదవులు ఇంతంత లావుగా ఉన్నాయి, అందుకని ఏమన్నారు ఘన పీన ఓష్ఠ, పీన అంటే బలిసిన, లావుగా ఉన్న ఓష్ఠ పెదవులు కలిగి ఉంటారట. వాళ్ళ పెదవులు మరీ లావుగా ఉంటాయి, ఇలా సుకుమారంగా ఉండవు మనకు, మళ్ళీ దిక్కుమార్ల పెదవులు ఇంతంత లావుగా ఉంటాయి, అసలు ఆ పెదవులు చూస్తేనే వెళ్ళిపోతాం. వికారవక్త్ర ముఖములు అసహ్యంగా ఉంటాయి, ఆ ముఖం చూస్తే ప్రాణం ఇంకా ముందు పోవలసిన సమయం ఉన్నప్పటికీ ముందే పోతుందట, గుండెకి చచ్చిపోతాం అనమాట, అంత భయంకరంగా ఉంటారు, పాకిస్తాన్ పోలీసుల్లో ఉంటారు వాళ్ళు. విలస గర్వేక్షణోపేతులను, గర్వంతో వాళ్ళు చూస్తూ ఉంటారు, ఆ చూపుల్లో ఒక రకమైన అహంకారం కనపడుతుంది, గర్వం కనపడుతుంది, పాపాత్మ రారా అని ఇలా చూస్తారట, తీవ్రంగా చూస్తారు. వాళ్ళ చేతుల్లో జనుల్ని భయపెట్టడానికి పాపాత్ముల ప్రాణములను హింసించి తీసుకుపోవటానికి ఆయుధాలు ఉంటాయి, ఆయుధాలే చాలా విచిత్రమైన ఆయుధాలు, అవి వంకర టింకర కత్తులు, సోలాలు, పాశాలు ఇవన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి అన్నమాట, అటువంటి ఆయుధాలు పట్టుకుంటారు, యమపాశాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. చంపటంలో ఇక అంతకు మించిన ఆరితేరిన వాళ్ళు ఉంటారట. సాధారణంగా భోజనం పెట్టడంలో స్కిల్ ఉంటుంది కొందరికి, ఆర్గనైజేషన్ స్కిల్ కొందరికి ఉంటుంది, లేదా పురాణం చెప్పడంలో స్కిల్ కొందరికి ఉంటుంది, కానీ వీళ్ళకి చంపటంలో బాగా నైపుణ్యం ఉంటుందిట. అది కూడా భయపెట్టి మరీ చంపుతారు. అందుకని హననం వ్యాప్తి విభీతులు అన్నారు. అటువంటి ఆత్మానేతలు, ఆనేత అంటే పట్టుకుపోవాడు, ఆత్మానేత ఆత్మలను ప్రాణములను పట్టుకుపోయేవాళ్ళు. అటువంటి ముగ్గురిని చూడగానే వాడు వణికొచ్చేసి కంగారు వచ్చి ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక బెంగ పెట్టుకున్నాడు. ఎక్కడో వాడికి పూర్వజన్మ సుకృతం ఉందని ఆఖరి కొడుక్కి నారాయణ అని పేరు పెట్టాడు. అందుకని సరిగ్గా ఆ కొడుకు గుర్తుకొచ్చాడప్పుడు దూరమున ఆడు బాలుడు బోరన తన హృదయ సీమ పొడ చూపిన ఓ నారాయణ 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 ఎనుజు ఆత్మనందను నొడిగన్. ఎక్కడో దూరంగా ఆడుకుంటున్న కొడుకు మనస్సులో కనపడ్డాట. వాడికి కళ్ళు అప్పటికే చూపు తగ్గిపోవటం వల్ల ఏం కనపడటం లేదు. వార్ధక్యంలో కళ్ళదోడు పెట్టుకుంటే కూడా కనపడదు. అటువంటిది కళ్ళదోడు లేకపోతే ఎక్కడో దూరంగా ఉన్న కొడుకు ఏం కనపడతాడు? కాబట్టి వాడు కంటికి కనపడలా. వీడికున్న వాత్సల్యం వల్ల, ప్రేమ వల్ల, మమకారం వల్ల మనస్సులో కనపడ్డాడు. దూరంగా ఆడుకుంటున్న ఆ కొడుకు హృదయంలో కనపడగానే నారాయణ 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 అని భయంతో ప్రాణభీతితో పలికాడు. అలా పలికాడో లేదో అక్కడికి విష్ణు తీర్థులు వచ్చారు. యమ పాశములను కత్తిరించి యమదూతలు అప్పటికే పాశాలు వేశారంటాయి. ఆ పాశములు ప్రాణములు పట్టుకున్నాయి. ఆ ప్రాణం లాగబోతున్న సమయంలో యమకింకరుల దగ్గరికి విష్ణుదూతలు పుణ్యశీరుడు సుశీరుడు అనే వాళ్ళు వచ్చి ఆ పాశములు కత్తిరించి ప్రాణములను మళ్ళీ శరీరంలో పెట్టి వెనక్కి వెళ్ళిపోయారు. తర్వాత చాలా పెద్ద కథ నడిచింది. ఆ కథ అంతా ఇప్పుడు అక్కర్లేదు. చివరికి యమకింకరులు, అయ్యా వీడు పరమదుర్మార్గుడండి, వీడిని ఎందుకు రక్షించారు అంటే తెలిసి కానీ తెలియక కానీ భగవన్నామస్మరణం చేస్తే అటువంటి వాడికి పాపాలు పోతాయి, వాడి అకాల మృత్యువు తొలగి ఇంకో 10 ఏళ్ళు వాడికి ఆయు ఇస్తున్నాము అన్నారట. పద్మనయను వీధి భక్తి యోగం గల్ల ముక్తి యోగమునుచు వదలెరుంగు వారి 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 జేరిన వారి త్రోవ పోవ వలదు దోతలార అని యముడు అన్నాడు. శ్రీమన్నారాయణుని మీద భక్తి కలిగి ఉండడమే ముక్తి అని భావించేటటువంటి వాళ్ళ జోలికి అళ్ళద్దు. అంటే మీ అందరూ నారాయణ భక్తి వల్ల ముక్తి వస్తుంది అని గ్రహించాడు. కాబట్టి యముడు ఏమన్నాడు, యమకిర్కులారా వీళ్ళందరికీ నారాయణ భక్తి వల్ల ముక్తి వస్తుందని తెలుసు, వీళ్ళ జోలికి వెళ్ళద్దు అన్నాడు. కేవలం వీళ్ళ జోలికే కాదట, వారి వారి అంటే మీ భక్తులు లేక మీ బంధువులు మీ స్నేహితులు మీ స్నేహితుల జోలికి కూడా వెళ్ళద్దన్నాడు. వారి చేరిన వారి, ఇప్పుడు మీ జోలికి ఎలాగో యమకిర్కరులు రారు, మీ బంధువుల జోలికి రాదు, మీ బంధువుల బంధువులు వారి స్నేహితుల జోలికి కూడా వెళ్ళొద్దని యముడు ఒకప్పుడు భాగవతంలో యమకింకరులకు ఆజ్ఞాపన చేశాడు. దాన్ని బట్టి భగవన్నామస్మరణం ఎంత గొప్పదో ఆలోచించండి. అంత గొప్ప భగవన్నామస్మరణం వల్ల అజామీరుడు మళ్ళీ 10 ఏళ్ళు బతికి ఆ 10 ఏళ్ళు పశ్చాత్తాపంతో హిమాలయాలకి వెళ్ళి మహాతపస్సు చేసి ఆజన్మలోనే ముక్తి పొందాడు వాడు. ఇది మంత్రానుష్ఠాన మహాఫలము అంటే. తెలిసి కానీ తెలియక కానీ నిప్పు ముట్టుకుంటే నిప్పు కాలుస్తుంది. తెలియక నిప్పును తొక్కాం అనుకుందాం కాసేపు, ఓ చోట నిప్పు ఉంది మనం చూసుకోలేదు తొక్కాం, చుర్రు పట్టుందా లేదా, అయ్యో నిప్పా నిప్పా పొరపాటును తొక్కాం, చూడక తొక్కాం, ఎందుకు కాల్చావు అంటే వినిపించుకోదు నేను నిప్పుని, తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కాలుస్తాను అంటుంది అది. అలాగే మంత్రం భగవన్ నామం నిప్పు లాంటిది, అది మనం తెలిసి కానీ తెలియక కానీ ఎలా అనుష్ఠానం చేసినా దాని ఫలితం ఫలితమే వచ్చి తీరుతుంది. ఆ ఫలితం తెలిసి చేస్తే మనం అనుభూతి ఎక్కువ పొందుతాం, తెలియక చేసినా ఫలితం అజామీరుడు పొందాడు. అందువల్ల వ్యూహలక్ష్మి మంత్రం ఇటు యహము పరము రెండు ఇస్తుంది కనుక దాన్ని భక్తితో చెయ్యండి అని సనాతనుడు ఒకప్పుడు నారదుడితో అన్నాడు. ఆ మహామంత్రానుష్ఠానం చేసిన వాళ్ళలో రుక్మిణీదేవి కూడా ఉందని నిన్నే మీకు చెప్పాను. రుక్మిణీదేవి అమ్మవారిని లక్ష్మీదేవిని ఆరాధించింది. ఆ కథ అంతా నేను చెప్పాను కానీ ఇప్పుడు మళ్ళీ చెప్పక్కర్లా. అప్పుడు లక్ష్మీదేవిని రుక్మిణి భక్తితో ప్రార్థించి నువ్వు ఎక్కడెక్కడ ఉంటావు, నువ్వు ఉంటే అక్కడ ఏ ఆనందములు కలుగుతాయి అని అడిగింది. అప్పుడు ఆవిడ ఏం చెప్పింది, సూర్యోదయానికి ముందు లేచేటటువంటి ఇళ్లలో నేనుంటాను, ఇంటి ముందు వాకిలి తుడిచి ముగ్గు పెట్టేటటువంటి ఇళ్ల దగ్గర నేనుంటాను, భార్యాభర్తలు కొట్టుకోకుండా ఆనందంతో కలిసి ఉంటే ఒకే మాట మీద నిలబడితే అక్కడ నేనుంటాను. కాబట్టి చెట్టుకి వాడికి భార్యాభర్తలు కొట్టుకోకూడదు అంట, ఎప్పుడు తిట్టుకోవడమే మన ఏదేంటో తెలియదు, కొందరు తోసుంటా తోసుంటా ఉపన్యాసంలో కూడా తిట్టేసుకునేవారండి. భార్యాభర్తల దగ్గరికి వచ్చాక నువ్వు అక్కడ కూర్చో అంటుంది పోగొండి ఆవిడ, అయ్యో ఇక్కడ పరువు పోతుంది అంటేనే విరిగితే ఏడిసిందిరా నీ పరువు అంది ఆవిడ. ఆఖరిని ఆశీర్వచనానికి వచ్చారండి ఒకసారి, అక్షతలు వేస్తూ ఉంటే ఈ దిగ్మాల మొగుడిని కట్టుకుని 50 ఏళ్ళు అయ్యింది, మా బావను పెళ్లి చేసుకుందాం అనుకుంటే వీడు వచ్చాడండి. ఆ బావగారు 50 ఏళ్ల క్రితం పెళ్ళది, ఇప్పుడు ఆ బావ కూడా వెళ్ళిపోయాడు సావగారికి పోయి. 50 ఏళ్ల క్రితం వాళ్ళ బావను పెళ్లి చేసుకుందాం అనుకుందిట, మధ్యలో వీళ్ళ ఆయనేమో పెళ్లి చూపులకు వచ్చి పెళ్లి చేసుకున్నట్ట, ఇప్పుడు 50 ఏళ్ల తర్వాత మా బావను చేసుకుందాం అనుకుంటే ఈయన వచ్చి చేసుకున్నాడండి, ఈ దిగ్మాలతో పడలేకపోతున్నానని అందరి ఎదురు కూడా చెబితే అది ఏం న్యాయం? ఇప్పుడు ఏదో కర్మయోగం పెళ్ళైపోయింది కదా. అలాగే ఈయన కూడా అంతే, ఈ ఒక వయస్సు దాకా భార్యాభర్తలు ఐకమత్యంతో ఉండడానికి ప్రయత్నించాలి. చీటికి వాటికి తగాదా పడితే అక్కడ నేను ఉండని చెప్పేసింది స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది. భార్యాభర్తల మధ్యలో తగాదాలు అప్పుడప్పుడు రావడం బాగానే ఉంటుందిట, కానీ నిరంతరం వాళ్ళు కొట్టుకుంటే ఆ ఇంట్లో కూడా నేను ఉండను అని చెప్పింది. పొద్దుట లేచి దంతాలు తోముకోకుండా 8 అయినా 9 అయినా పాచిముఖంతో తిరిగే కుటుంబాల్లో నేను ఉండను అన్నది. ఆవు పేడ ఉన్న ఇళ్లల్లో ఉంటాను అన్నది. అందుకే పూర్వకాలంలో గోమయంతో ఇల్లు అలికేవారు, కనీసం ఆవు పేడతో కళ్ళాము తల్లేవారు. ఇప్పుడు అందరి ఇళ్ళు వారు గులిసే గ్రానైట్, ఏవో రకరకాల రాళ్ళు వచ్చాయి కదా. అందుకే దేవీ భాగవతం ఏం చెప్పిందంటే, చంద్రకాంత శిలలు ఇంటిలో ఉన్నప్పటికీ, అంటే చలువరాళ్ళు పరిచిన ఇల్లైనా శరత్కాలంలో అమ్మవారిని పూజించేటటువంటి వాళ్ళు పూజామందిరంలో ఇంత ఆవు పేడ తీసుకొచ్చి పెట్టి అక్కడ మంటపారాధన చెయ్యాలి అని చెప్పారు. అందుకే ఇప్పటికి కూడా మేము మా పీఠంలో మా అమ్మవారి గుళ్ళో అది ఎంత అద్భుతమైన రాళ్లతో పరిచిన శరత్కాలంలో ఆవు పేడ పెడతాం అక్కడ, ఎందుకంటే ఆవు పేడ ఉంటే అక్కడికి అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. అక్కడికి ఇంట్లో కూడా అంతే, మీ ఇల్లు ఎంతో గొప్పగా గ్రానైట్తోటో ఇంకో బార్కులతోటో అలంకరించారు, లేదా పూర్తిగా బంగారం రేకే వేశారు, అయినా గుళ్ళు ఆవు పేడ ఉంటే లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది, భక్తుల్ని వెంటనే అనుగ్రహిస్తుంది. మీకు అనుమానం ఉంటే ఆనుశాసనిక పర్వం భారతం చూడండి, అందులో లక్ష్మీదేవి చెప్పిన మాట ఇది. లక్ష్మీదేవి చెప్పిన మాట కూడా మనం భారతం మీద కూడా మాకు నమ్మకం లేదంటే పక్కన పెట్టండి, మనం నమ్ముతున్నాం కాబట్టి చెప్పాలి. ఉపాసనా విధానాల్లో ఆవు పేడకి చాలా విలువ ఉన్నది. గోమూత్రం ఇంటి ముందు చల్లి, ఇంటి ముందు కొంచెం గోమూత్రం చల్లి ఆవు పేడని పెట్టి ఆ తర్వాత 9 రోజులు పూజ చేసి ఈ ఆవు పేడని తులసిలో కానీ లేదా గలవృక్షంలో కానీ పొలంలో కానీ కలిపేస్తే సంవత్సరం తిరిగే లోపు వాడు అనుకున్న కోరికలు నెరవేరి తీరుతాయి అని ఉమాసంహితలో ఉమాదేవితో శివుడు చెప్పాడు. అంత గొప్పది ఆవు పేడ, అది మనం మర్చిపోతాం. అందుకని మంత్రానుష్ఠానం చేయాలంటే తప్పనిసరిగా ఇంట్లో ఆవు పేడ ఉండాలి. పూర్వకాలం అంటే మట్టిళ్ళు ఉండేవి ఎక్కువగా, పూజామందిరం మట్టితో ఉండేది కాబట్టి ఆవు పేడతో అలికి అప్పుడు ఆ మండపం మీద ఓ తువ్వాలో దుప్పటో వేసి దాని మీద విగ్రహం పెట్టి అర్చన చేసేవారు. ఇప్పుడు అలాంటివి కుదరవు కనుక కొంచెం ఆవు పేడ అక్కడ పెట్టండి. మళ్ళీ ఆవు పేడ వ్యర్థం చేయకండి, ఇళ్లల్లో తులసి కోట ఉంటే అందులో వేసేయండి, తులసి బాగా పెరుగుతుంది, లేదా బెలవరుక్ష ఉంటే అందులో వేయండి, పొలాలు ఉంటే ఆ పొలాల్లో కలిపితే మరీ మంచిది. ఏమీ లేకపోతే ఆఖరికి ఇంట్లో కాస్తో కోస్తో భూమి ఉంటే అపార్ట్మెంట్ అయితే ఏం చేయలేం, కానీ అంతో ఎంతో నేల ఉంటే ఆ నేలలో కలపండి. ఎక్కడైనా దారిలో పొలంలో అయినా వేయండి, ఆ పొలానికి మంచిది మనకి మంచిదట, దానివల్ల వచ్చే లాభాలు చెప్పారు. పూర్వకాలం మట్టితో వినాయకుడి విగ్రహాలను తయారు చేసి ఏది అగస్త్యుడి కాలంలో ఈ విగ్రహాలు పొలాల్లో కలిపేవారు. అందుకే పొలంలో పండే పంట ఆరోగ్యంగా ఉండేది, పంట నాశనం లేకుండా ఇంటికి వచ్చేది. విఘ్నేశ్వరుడి కటాక్షంతో తిరిగి వెనక్కి పంట వచ్చింది అని గణేశ పురాణంలో చెప్పాడు వేదవ్యాసులు వారు. ఆ తర్వాత బుగ్గల పురాణంలో కూడా అదే ఉంటుంది. కాబట్టి ఇలాంటివి చెయ్యాలి. ఆవు పేడ, గోమూత్రం ఇవి ఉన్న చోట తప్పనిసరిగా లక్ష్మి ఉంటుంది. ఒకప్పుడు లక్ష్మీదేవి భూలోక సంచారానికి వచ్చింది. ఏ ఇంటిలో ఉందామా అని తెగ వెతికింది ఆవిడ. ఎక్కడికి వెళ్ళినా లక్ష్మీదేవికి ఏ ఇల్లు నచ్చలేదట. ఒక ఇంట్లో పనింటిగా లేవరు, ఒక ఇంట్లో తగాద, ఒక ఇంట్లోనేమో తినకూడనివి తినడం, ఒక చోట తాగకూడనివి తాగడం. ఈ అసహ్యకర దృశ్యాలు చూసి చూసి విసిగిపోయి మనుష్యులందరినీ ఇక నేను వరించకూడదు అనుకుని ఆవిడ చెక్క చివరికి ఊరి చివర ఉన్న ఒక శాల చేరింది. అది ఒక గోశాల, అక్కడ అన్ని ఆవులే ఉన్నాయి. ఆవుల దగ్గరికి వెళ్ళింది ఆవిడ. లోపలికి వెళ్ళబోతూ ఉంటే గోవులు వెనక్కి తిరిగి ఆ కాలంలో గోవులు కూడా మాట్లాడేవి. అందుకని గోవులన్నీ కాశిత్వం కళ్యాణి దైవీవా మానుషీచవా, ఓ శుభప్రద రూపం కలిగిన తల్లి, నీ రూపం చూస్తే అందంగా ఉన్నావు, నీ రూపంలో శుభత్వం కనపడుతోంది. కొందరు అందంగా ఉంటారు కానీ ఆ ముఖంలో ఉండవలసిన దేవకళ ఉండదు, నీలో సౌందర్యము ఉంది, శుభ లక్షణాలు ఉన్నాయి, నిన్ను చూస్తే నమస్కరించాలనే కోరిక కలుగుతున్నది, అపారమైన కరుణ కూడా కనపడుతోంది నీలో. అందుకే నిన్ను చూడగానే మాకు ఆశ్చర్యం కలిగింది, నీవెవరి, దేవతా స్త్రీవా మానవ స్త్రీవా ఎవరి? మానవ స్త్రీవి కాదు అనడానికి నీ కళ్ళు కాళ్ళు సాక్ష్యం. నీ కళ్ళు అందరిలా లేవు, మానవులకి కంటి మీద రెప్పపాటు ఉంటుంది, ఇలా చేతికి పెట్టి రెప్పలేస్తాం మనం, అందుకని మానవులకు నిమిషులు అని పేరు. నిమిషము అంటే రెప్పపాటు. అదే దేవతలైతే ఇలా కళ్ళు తెరిచే ఉంచుతారు, వాళ్ళకి కంటి మీద రెప్పపాటు ఉండదు, అందుకే అనిమిషులు అన్నారు వాళ్ళు. నీ కంటి మీద రెప్పపాటు లేదు కనుక నువ్వు అనిమిష స్త్రీ, అందుకే అడుగుతున్నావు నీవెవరివి అంటే, అయ్యో నన్ను గుర్తించలేదా, నేను విష్ణుపత్ని లక్ష్మీదేవిని అన్నదాన్ని. వెంటనే వాళ్ళు, అయితే మా గోశాలలోకి నువ్వు అడుగు పెట్టవద్దు అన్నాయి. తెల్లబోయింది లక్ష్మి. ఎవరైనా రామమ్మ మహాలక్ష్మి అని ఇంట్లోకి ఆహ్వానిస్తాను, అదేమిటి గోవులు నన్ను వద్దు అంటున్నాయి అనుకుని, ఎవర్రా ఎందుకని నన్ను మీ గోశాలలోనికి రావద్దు అంటున్నారు అనగా, అమ్మా నువ్వు చెంచలని, నువ్వు చాలా గొప్ప దేవతని, నువ్వంటే గౌరవం బాబు, నువ్వు విష్ణుపత్రివి, అయినా నిన్ను ఎందుకు రావద్దు అంటున్నావంటే నువ్వు చెంచలవి, నీకు నిలకడలేదు. లక్ష్మీ చెంచల అని పేరు, లక్ష్మీదేవికి చాంచల్యం ఉంటుంది. ఇవాళ ఒకంట్లో ఉంటావు, రేపు పొద్దున వాళ్ళ దివాళ తీసి ఇంకో తోటకు పోతావు, ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటావో తెలియదు. నిన్నటి దాకా ధనవంతుడు, ఇవాడ దరిద్రుడు, నిన్న దాకా ఇల్లుంటుంది, ఇవాడు ఇల్లు లేక అద్దెకు వెళ్లాల్సి వస్తుంది, ఇవాడు దరిద్రుడు అనుకున్నవాడు రేపు పోటీసుడు అవుతాడు, సొంత ఇల్లు లేనివాడు 10 ఇళ్ళు అద్దెకి ఇవ్వగలుగుతాడు. ఏమిటో నీ లక్షణాలు మాకు అర్థం కావు, అందుకే చాంచల్యం కలిగిన నీ మీద మాకు గౌరవం లేదు, నువ్వు మా గోశాలలోకి రావద్దనగానే లక్ష్మీదేవి బాధపడి, గోవులు వద్దు అంటే విష్ణువుకు కూడా దూరం అయిపోతారు జీవులు అని ఒకప్పుడు వైకుంఠంలో విష్ణువు అన్నాడు. ఇప్పుడు మీరు నన్ను వద్దంటే నా భర్త కూడా నేను దూరం అవుతాను. గోవులంటే విష్ణువుకు చాలా ఇష్టం, బ్రహ్మ విష్ణువు శివుడు ముగ్గురు కలిసి గోవుల కంటే పవిత్రమైనవి లేవని ఒకప్పుడు తీర్పిచ్చారు. గోమయం యమున సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభ క్షీరం యాసాంతు గంగా వై కిం పవిత్రమతఃపరో. ఆవు పేడ సాక్షాత్తు యమునా నది, కాబట్టి యమునా నదికి ఆవు పేడకి తేడా లేదు. ఎవరైనా యమునా నదిలో స్నానం చెయ్యాలి అనుకుంటే యమునా నదికి వెంటనే వెళ్ళలేకపోతే కొంచెం ఆవు పేడ ఒంటికి రాసుకుని ఆ తర్వాత ఇంట్లో బాత్రూంలో స్నానం చేస్తే ఆ పూట వాళ్ళు యమునా నది స్నానం చేసిన ఫలితం పొందుతారు. అందుకే ఆవు పేడకి యమునకి తేడా లేదు కనుక పూర్వకాలంలో యమునా స్నానానికి బదులుగా ఆవు పేడ రాసుకునేవారు. గోమూత్రం నర్మదా శుభ, ఆవు మూత్రం నర్మదా నది పరమ పవిత్రమైన శుభాస్పదమైన నర్మదా నది ఎటువంటిదో ఆవు మూత్రం అటువంటిది. కాబట్టి నర్మదా స్నానం చెయ్యాలి అనుకుంటే కొంచెం గోమూత్రం ఒట్టికి రాసుకొని వీటిలో హాయిగా స్నానం చేసేయండి, బకెట్ నీళ్లతో స్నానం చేయండి, వెంటనే నర్మదా నది స్నానం చేసిన మహాపుణ్యం లభిస్తుంది. క్షీరం యాసాంతు గంగా వై, ఆవు పాలు గంగానది వంటివి. అందుకే గంగా స్నానం చేయాలంటే ఒకవేళ మనం ఇప్పటికిప్పుడు కాశీయో హరిద్వారో వెళ్ళలేకపోతే భీమవరంలోనే ఉండి స్నానం చేసిన పుణ్యం పొందాలంటే కాసిన ఆవుపాలు ఒంటికి రాసుకుని ఆ తర్వాత ఇంట్లో స్నానం చేస్తే ఆ పూట మనం గంగా స్నాన ఫలితం పొందుతాం. అందుకే కిం పవిత్రవతః పరం, ఆవు కంటే పవిత్రమైనది మరి ఎక్కడ ఉన్నది అని త్రిమూర్తులు ఒకేసారి అన్నారు. ఇది కాశీఖండంలో చాలా అద్భుత శ్లోకం. ఇప్పుడు మనకి మూడు నదులను స్నానం చేయాలనిపించింది అనుకుందాం. బ్రహ్మదేవుడు సార్ అన్నాడు, ఒకేసారి యమున, నర్మద, గంగ ఈ మూడు నదులను స్నానం చేసినటువంటి వాడికి ఇక పునర్జన్మ ఉండదు, వాడికి రాబోయే కాలంలో బ్రహ్మ పదవి లభిస్తుంది అన్నాడు. కానీ ఎలా కుదురుతుంది? ఒకేసారి గంగలో, నర్మదలో, సరస్వతిలో, లేక యమునలో ఎలా చేయగలుగుతుంది? ఇంకా కాస్త గంగా యమునలు అంటే సంగమం ఉన్నది ప్రయాగ దగ్గర, కానీ నర్మదా నదికి అసలు సంబంధం లేదే. నర్మదేమో ద్వారక దగ్గరికి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది, ఎందుకంటే నర్మద నది కాదు, నదం. తూర్పు నుంచి పడమరకి ప్రవహిస్తే దానిని నదము అంటారు. గోమతి, నర్మద, తపతి ఇవి నదములు. ఇవన్నీ తూర్పు నుండి పడమరకి ప్రవహిస్తాయి, పశ్చిమ సముద్రంలో కలుస్తాయి. అందుకే తపతి నదం, నర్మద నదం, గోమతి నదం. గోమతి అంటే నైవిశారణ్యంలో ఉంటుంది. నర్మద ఓంకార క్షేత్రం వంటి క్షేత్రాల నుంచి ప్రవహించి గుజరాత్లో ద్వారకు వెళ్ళే మార్గంలో పశ్చిమ సముద్రంలో కలుస్తుంది. తపతి కూడా అలాగే వెళ్ళి కలుస్తుంది. కానీ గంగా మొదలైనటువంటి నదులు ఉన్నాయే, ఈ నదులు తూర్పుకి ప్రవహిస్తాయి, పడమర నుండి తూర్పుకి ప్రవహిస్తాయి. ఇప్పుడు కృష్ణానది, గోదావరి ఇవన్నీ తూర్పున ఉన్న బంగాళాఖాతంలో సముద్రంలో కలుస్తాయి, అందుకే వీటిని నదులు అంటారు. పడమర నుండి తూర్పుకి వెడితే అది నది, తూర్పు నుండి పడమరకు వెడితే నదం. నదులకి కలిసే అవకాశం ఉంది బంగాళాఖాతంలో, కానీ నదం ఇందులో కలవదు కనుక అందులో ఒకేసారి స్నానం చేయలేము. కాబట్టి నర్మద ఒక చోట ఉన్నది, గంగా యమునలు వేరే చోట ఉంటాయి. ఈ మూడు చోట్ల ఒకేసారి స్నానం చేసిన ఫలితం మానవ మాతృడికి కుదరదు. ఏ నారదుడు లాంటి వాడో ఓ పెద్ద కమండలంలోకి నీరంతా ఆవాహన చేసుకుని ఆ నీరు తెచ్చుకుని అందులో కలిపి స్నానం చేసే అవకాశం ఉంటుంది, కానీ సామాన్య మానవుడికి ఆ శక్తి ఉండదుగా. అయినా ఒక సామాన్య మానవుడు కూడా ఆ మూడు నదులలో ఒకేసారి స్నానము చేసిన మహాఫలితం పొందవచ్చు. ఎలాగా? ఆవు పేడ, ఆవు ఉత్తరం, ఆవు పాలు ఈ మూడు ఒంటికి కాస్త రాసుకుని ఆ తర్వాత హాయిగా సంకల్పం చెప్పుకుని ఇంట్లో స్నానం చేస్తే ఆ పూట ఈ త్రినద స్నానం చేసిన మహాఫలితం పొందుతాడు. వాడికి పునర్జన్మ ఉండదు. ఒకవేళ ఉన్నా భవిష్యత్తులో వాడు బ్రహ్మ పదవిని పొందుతాడు. హనుమంతుడు ఒకప్పుడు అలా చేశాడు కనుకే ఈ జన్మలో ఆంజనేయుడై వచ్చే జన్మలో రాబోయే కాలంలో ఆ మహానుభావుడు బ్రహ్మ పదవిని పొందబోతున్నాడు. ఇప్పుడున్న బ్రహ్మగారి తర్వాత వచ్చే బ్రహ్మ హనుమంతుడు, ఆయన నవమ బ్రహ్మ అవుతున్నాడు. మనం కూడా అలా పొందొచ్చు, లేదా బ్రహ్మజ్ఞానం పొందొచ్చు. ఇవన్నీ సూక్ష్మోపాయాలు. అందువల్ల గోవు కంటే పవిత్రమైనది మరొకటి లేదు. అటువంటి గోవులు కనుక ఎవరినైనా తిరస్కరిస్తే మా జోలికి రావద్దు అంటే వాళ్ళకి విలువ ఉండదు. అటువంటి వాళ్ళని భగవంతుడు శ్రీమన్నారాయణుడి దగ్గరికి రానివ్వడు, వాళ్ళకి ముక్తి ఉండదు. నేను లక్ష్మినైనా మిమ్మల్ని కాదంటే, మీరు నన్ను తిరస్కరిస్తే విష్ణువుకు దూరం అయిపోతాను, కాబట్టి నన్ను మీ దగ్గర ఉండనివ్వండి అని లక్ష్మీదేవి ఎంత ప్రాధేయపడింది. ఇదంతా మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో ఉంటుంది. అప్పుడు వెంటనే జారిపడి గోమాతలు, అమ్మా నువ్వు అంత అభ్యర్థిస్తే కాదని ఎలా అంటాం? నువ్వంటే మాకు గౌరవమే. జగన్నాయకుడు, జగన్నాయకుడైన విష్ణువు యొక్క పత్రిని, జగన్నాథ స్వరూపుడు యొక్క పత్రివి కనుక నువ్వు కూడా జగన్మాతవే. నిన్ను కాదనను, ఒక పని చెయ్యి, మా గోశాలల్లో బదులుగా ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు పాలు, ఆవు కాలి గిట్టల నుంచి వచ్చే ధూళి వీటిల్లో ఉండి ప్రజలను అనుగ్రహించు అని వరమిచ్చాయి. అలా వరమిచ్చిన తిథి ఇప్పుడు దీపావళి అమావాస్య అంటున్నామే, ఆ అమావాస్య అనమాట. అందుకే అమావాస్య నాడు ఇటు గోపూజతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించేవారు. లక్ష్మీదేవికి గోమాతలు అమావాస్య నాడు ఆశ్వయుజ మాసంలో వరాలు ఇచ్చేయట. మా పేడలో ఉండు, మూత్రంలో ఉండు, మా కొమ్ముల యొక్క ధూళిలో ఉండు, కాలి ధూళిలో ఉండు, పాలల్లో ఉండు అని. అప్పటి నుంచి లక్ష్మీదేవి ఈ గోవులకు సంబంధించిన వాటిలో మకాం పెట్టింది. ఇప్పటికి కూడా మీకు సొంతిల్లు కావాలనుకుంటే రోజు కాస్త ఆవు ధూళి, ఆవు కాలిగట్టల మట్టి, కాస్త ఆవు పేడ, గోమూత్రం ఇటువంటివి మీ స్థలంలో చల్లండి. మీ కన్స్ట్రక్షన్ ఏడాదిలో ప్రారంభమవకపోతే అడగండి. సంవత్సరం తిరిగేసరికి శుభ్రం వస్తుంది, లేదా కనీసం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి అక్కడ మకాం పెడుతుంది కనుక. లక్ష్మీ కళ ఉంటే ఈ కార్యక్రమాలు సాగుతాయి. శ్రద్ధతో చెయ్యాలి. మళ్ళీ ఏదో అయి చెబుతాడు అనుకోకూడదు. పురాణ వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము అని వైరాగ్యాల్లో మూడు రకాలు ఉన్నాయి. అందులో పురాణ వైరాగ్యం అంటే ఏమిటనమాట, ఈ పురాణం వింటున్నంతసేపు ఒక్కసారి తన్మయత్వంలో గడిపోయి ఇక ఇంటికి వెళ్ళాక రేపటి నుంచి ఆయన చెప్పినట్టే చేసేద్దాం అనిపిస్తుంది అనమాట. ఈ కాసేపు ఎక్కడి నుంచి ఉద్రేకం వచ్చేస్తుంది, అయ్యి బాబా ఆయన చెప్పారుగా గోపతికి వెళ్ళిపోదాం, నైవిశారణ్యానికి వెళ్ళిపోదాం, లేదా కాశీకి వెళ్ళిపోదామని. ఒక్కసారి స్వస్తి అన్నారా, దులుపు లేచారా, ఆయన అలాగే చెబుతాడు మన దారి మందే, ఇంటికి వెళ్ళి ఇడ్లీ తిందాం అంటాడే తప్ప గోపతికి రాడు వాడు. కాబట్టి పురాణం వింటున్నప్పుడు ఒక రకమైన ఉద్రేకం వస్తుంది, భక్తి కలుగుతుంది. ఇది క్షణికోద్రేకం కాకూడదు, ఇది పురాణ వైరాగ్యం కాకూడదు. చాలామంది పురాణం విన్నాక ఇక మాకు ఏమీ ఆశలు లేవండి, అన్నీ విడిచిపెట్టి ఈ వార్ధక్యంలో మీ పీఠంలో కూర్చుందాం అనుకుంటున్నామండి, మీతో యాత్రలకు వస్తామని అంటారు. అంతే, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాక హాయిగా వాళ్ళు ఆవిడ చేసిన సాంబార్ ఇడ్లీ తింటూ కబుర్లు చెప్పుకుంటూ వాట్సాప్లు చూసుకుంటూ, 24 గంటలు వాట్సాప్లేగా, యూట్యూబ్లు చూసుకుంటూ, ఐట్యూబ్కి పని చెప్పక పాడైపోతూ ఉంటారు. అలాగే శ్మశాన వైరాగ్యం, శ్మశానానికి ఎవరితో అయినా వెళ్ళినప్పుడు, ఆ శవాన్ని చూసినప్పుడు, అక్కడ తగలబెట్టినప్పుడు, లేక పాతి పెట్టినప్పుడు ఎంత భయం వేస్తుందో. మన బతుకు కూడా ఇంతేగా, మన శరీరం కూడా ఇంతేగా, రేపొద్దున ఇక రేపటి నుంచి జాగ్రత్తగా ఉందాం అనిపిస్తుంది. మళ్ళీ ఇంటికి వచ్చాక అన్నీ మర్చిపోయి ఏం చేస్తున్నావు పూరి కూర అంటాడు. అంతే, అసలు ఆ శ్మశానం గురించే మర్చిపోతాడు. నేను ఒక్కటి ఎల్లవేళలు ఎక్కడే ఉంటాను, ఈ ఇల్లు నాది అనిపిస్తుందన్నమాట. ఈ భ్రమ మనిషిని విడిచిపెట్టకుండా ఉంటుంది, అందుకే దీనికి మహామాయ అని పేరు. ఇక ప్రసూతి వైరాగ్యం, ఓసారి పురుడు వచ్చినావిడ ఇక రెండో కాను పొద్దురా బాబో ఓ అనుకుంటుంది. అది నాకు తెలియదు అనుకోండి, అనుభూతిలోకి రాలేదు కాబట్టి నాకు వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈ జన్మతో నాకు వైకుంఠానికి వెళ్ళిపోతాను కనుక ప్రసూతి వైరాగ్యం చూసే అవకాశం లేదు. కానీ ఒక్కప్పుడు మాత్రం నేను ఒక ఆపరేషన్ చూశాను, సిజేరియన్ ఆపరేషన్. నా చిన్నప్పుడు డాక్టర్ గారు కాళ్ళు పట్టుకోమన్నారు అమ్మాయిని, ఎందుకు ఆ అమ్మాయికి ఎంత మత్తి ఇచ్చినా మత్తి ఎక్కలేదు, కాళ్ళు పట్టుకోమన్నారు. నాకు 8 ఏళ్ళు వయస్సు. ఆ అమ్మాయి కాసేపు బాబోయ్ బాబు కాళ్ళు పట్టుకున్న అబ్బాయి నీకు పుణ్యం ఉంటుంది, నా దేవతలు ఉంటే నీకు పెళ్ళి అవుతుంది, పెళ్ళి 8వ ఏట కాబట్టి నా కాళ్ళు వదిలి నాయన గొడవ గొడవ చేసేసింది. ఇక జీవితంలో పిల్లల్ని కన్ను అంది అమ్మాయి. అలా అందే ఆపరేషన్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చాడని మళ్ళీ బాబుది గురుడే రెండో కాను. లేదా ఆ సమయంలో చూస్తున్నప్పుడు కూడా చూసేవాడికి బా ఈ ప్రసూతి ఎంత బాధ అండి బాబు, ఈ కానుపు ఎంత బాధ, ఇక పిల్లల్ని కనకుండా ఉంటే బాగుండని ఆడవాళ్ళకి అనిపిస్తుంది, మగవాళ్ళకి అనిపించకపోవచ్చు కానీ కానీ పిల్లలు లేకపోతే మళ్ళీ బాధే కదా. అయ్యో ఒక్క కొడుకైనా ఉంటే బాగుండు, లేదా ఇద్దరు ఉంటే బాగుండు, ఒక కొడుకు కూతురు ఉంటే బాగుండు, ఇలాంటి కోరికలు వస్తూనే ఉంటాయి. అవన్నీ క్షణికములు, ఆ క్షణం దాటితే మళ్ళీ మాయలో పడిపోతాడు. అందుకే దుర్గా సప్తశతిలో బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి, మహామాయ బలంగా మనుష్యుల యొక్క మనస్సులలో చేరి వాళ్ళని సంసారంలో పారవేస్తుంది. అంటే ఎవడైనా ఈ మాయలో చిక్కుకోవలసిందే. ఈ మాయకు అతీతంగా ఉండగలిగేవాడు ఒక్కడు లేడు. ఈ మాయలోంచి బయటపడ్డ ఎవడి వల్ల కాదు, ఎంత గొప్ప జ్ఞాని అయినా సంసారం అంటే అశాశ్వతమైనది అని తెలిసినా, ఈ సంపదలు వెంట రావని తెలిసినా, ఇదంతా భ్రమ అని తెలిసినా మళ్ళీ సంసారంలో పడుతూనే ఉంటాడు, అవే కోరికల వెంట పడుతూనే ఉంటాడు. ఇదే మహామాయ అంటే. ఈ మాయ నుంచి బయటపడడం మాత్రం ఎవడి వల్ల కాదు. కాబట్టి మార్కండేయ పురాణంలో దుర్గా సప్తశతిలో స్వయంగా సురధుడు అనేటటువంటి రాజుగారికి, సమాధి అనే ఒక వర్తకుడికి మహాత్ముడు సుమేధుడు అని పేరు కలిగినటువంటి ఒక ఋషి చెప్తాడు, జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతీ సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. ఎంతో జ్ఞానము కలిగిన పండితులైన మహానుభావుల హృదయములలో కూడా చేరి మహామాయ వాళ్ళని సంసార భ్రమలలో ముంచెత్తుతుంది. ఈ మాయలో నుంచి బయటపడడం ఎవడి వల్ల కాదు. కొంతమంది మహామాయలో పడకుండా కొంచెం తక్కువ మాయలో పడతారు, ఎక్కువ మంది పూర్తిగా మాయలో పడిపోతూనే ఉంటారు. ఈ మాయ ఎంత గొప్పదంటే, నేను మాత్రం ఎప్పటికీ ఇలాగే శాశ్వతంగా ఉంటాను చావను అనుకుంటాడు వాడు. రేపు అనేది ఉందో లేదో తెలియదు వీడికి, అయినా ఉందని అనుకుంటాడు. అప్పుడే నాకు ఎక్కడ వస్తుందని మరణం అనుకుంటాడు. ఇదో మాయ. అందుకని ఏం చేయాలన్నమాట, వీలున్నంత వరకు ఈ మాయ మర్మాల నుంచి బయటపడడానికే ఈ జగన్మాతను పట్టుకోవాలి. పట్టుకోవాలంటే దానికి చేయవలసిన మార్గం చెప్పారన్నమాట. ఈ మూడు నదుల స్నాన మహాఫలితం కోసం ఒట్టికి గోమూత్రము, గోమయము, దానితో పాటు కాస్త గోక్షీరము రాసుకుని స్నానం చేస్తే ఈ మూడు నదులలో స్నానం చేసిన మహాఫలితం ఆ క్షణమే పొందవచ్చు. ఇంకా లక్ష్మీదేవి ఏ ఏ ప్రాంతాల్లో ఉంటుంది? సత్యాన్నాస్తి పరోధర్మ, సత్యాన్నాస్తి పరంతప, సత్యం కంటే గొప్ప ధర్మం లేదు, సత్యం కంటే గొప్ప తపస్సు లేదు. అందుకే వీళ్ళున్నంత వరకు సత్యం పలకాలి. ఆ సత్యం ఎంత గొప్పదో మనం కళ్ళారా చూస్తున్నాం కదా. ఇప్పుడు నిజంగా చెప్తాను, నేను నిన్న బయలుదేరే సమయానికి మొత్తం గంగానది యమునానది ముక్కులో ఉన్నాయి, పూర్తిగా పొడిగిపోయాయి, గొంతేమో పెగలడం లేదు. కొంతమంది భక్తులు అన్నారు, భీమవరవాడు చాలా మంచివాడు అండి, మీరు రాకపోతే ఏమనుకోరు, అనారోగ్యంగా ఉంది కనుక. అనారోగ్యం అంటే శారీరకంగా వెళ్ళలేదు, కేవలం జలుబు. జలుబు వాళ్ళు ఉపన్యాసం చెప్పలేరు కనుక వాళ్ళు ఏమనుకోరండి, పోని మానేయండి అన్నారు. వాళ్ళు ఏమనుకోకపోవచ్చు, కానీ సత్యం పలికి వస్తామని ఒక ప్రాణం ఉన్నంత వరకు మాట నిలబెట్టుకోవాలి. ప్రాణం పోతే ఎలాగో వచ్చి చెప్పలేం కదా, అది ఉన్నంత వరకు నిలబడాలి. చూద్దాం అప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది గొంతు ఎంత పని చేస్తుందో లేదో. ఇలా కూడా వచ్చి చెప్పారని భవిష్యత్తులో భావించి అందరూ సత్యం మీద నిలబడతారు. మహాయుదేవుని శరీరానికి కాస్త అలసట ఉంటుంది అంతే కదా. కాబట్టి సత్యం చాలా గొప్పది. సత్యం పలికే చోట లక్ష్మి ఉంటుంది. ఇప్పుడు మనలో చాలామంది ఒక అనుమానం ఉందండు, అది అదే మాట భీష్ముడు ధర్మరాజుతోటి కూడా చెప్పాడు. లక్ష్మి అంటే కొంతమంది పరమ పాపాత్ములు ఉన్నారు, దొంగతనాలు చేస్తారు, హత్యలు చేస్తున్నారు, తాగుబోతులు, వాటింట్లో డబ్బు ఉందా లేదా? పరమ క్రూరు నీళ్ళల్లో కూడా కోట్లు కోట్లు ఉంటాయి కదా, సత్యం పలికేవాడి దగ్గర డబ్బు లేదు కదా అని అనుమానం రావచ్చు. లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బు కాదు, డబ్బు లక్ష్మీదేవి దగ్గర ఒక భాగం అంతే. లక్ష్మి అంటే ఆనందం, లక్ష్మి అంటే ఆరోగ్యం, లక్ష్మి అంటే విద్య, జ్ఞానం, సంతోషం, ఇవన్నీ లక్ష్మిలో ఒక భాగాలు. కొంతమంది దగ్గర పాపాలు చేసిన డబ్బు ఉంటుంది, కానీ ఈ డబ్బు వాళ్ళకి శాశ్వతంగా సుఖం ఇవ్వటం లేదు. ఎంతమంది సుఖపడుతున్నారు వాడు? ధనం ఉంది ఇంట్లో, కానీ భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉండి సుఖంగా ఉన్నవాడు ఎంతమంది ఉన్నారు? ఇంట్లో డబ్బు ఉంది, బోలెడు వస్తువులు ఉన్నాయి, కానీ తినగలిగే స్థితి ఎంతమందికి ఉంది? ఎప్పుడు కూడా హాయిగా పాయసం తినగలిగేవాడు లేరు. మాతో పాటు పారాయణ చేయడానికి వస్తూ ఉంటారే, మా పీఠానికి వచ్చి పడుతూ ఉంటారు పాప మా శిష్యులు. పాయసం చేయొద్దండి అంటారు. ఎందుకట అంటే వాళ్ళ శరీరంలోనే ఒక ఫ్యాక్టరీ పెట్టారు, షుగర్ ఫ్యాక్టరీ. పాయసం పడదు వాళ్ళకి, షుగర్ వాళ్ళ కోసం స్పెషల్ పాయసం చేయించాలా? ఇక అది పాయసం ఎందుకు అవుతుంది? ఆయాసం. పాయసం అంటే శుభ్రంగా 4 లీటర్లు పాలు పోసి అవి బాగా ఉడికాక కడపడ మరిగాక ఒక 1/4 కేజీ బియ్యం వేసి 1/2 కేజీ జీడిపప్పు ఆ మాత్రం కిస్మిస్ వేసి బెల్లం దట్టించి అన్నీ వేస్తే అది పాయసం. అది తింటే వైకుంఠానికి వెళ్ళినట్టు ఉంటుంది. అవేమీ లేకుండా పంచదార తక్కువ వేయండి, బెల్లం తక్కువ వేయండి అంటే అది గుడాన్నం ఎందుకు అవుతుంది, పాయసం ఎందుకు అవుతుంది? అది తినలేకపోతే ఇంకా వాడికి ఏం ఆరోగ్యం ఉంది? వాడి దగ్గర లక్ష్మి ఏముంది? కాబట్టి ఏ ఆహారం తిన్నా పడాలి. బీపీలు, షుగర్లు ఇటువంటివి లేకుండా ఆరోగ్యంగా ఉండడం మహాభాగ్యం. ఏదో ఇప్పుడున్న కాస్త చరుకు పక్కన పెడితే హాయిగా నేను శుభ్రంగా పులిహేర తినగలను, దద్యోదకం తినగలను, పాయసం తినగలను, 25 కిలోమీటర్లు నాతో పంది వేసుకుని అడవాటు చూద్దాం, పరిగెడదాం, బదరీ కేదారాలు ఎక్కగలను ఈ క్షణంలో, ఏ గంటలు గంటలు గంటల సేపు హాయిగా మాట్లాడగలను, నిద్రపోకుండా ఉండగలను, 24 గంటలు అమెరికాకి ప్రయాణం చేసి చేయగానే అవధానం చేయగలుగుతున్నాను. 56 ఏళ్ళు వచ్చాయి, ఇంకా ఎన్నాళ్ళు బతుకుతామో తెలియదు, కానీ బతికినంతకాలు ఆరోగ్యంగా ఉండగలగడానికి మూల కారణం ఏంటంటే లక్ష్మీ కటాక్షం ఉంది కాబట్టి. ఇది లక్ష్మి అంటే, అంటే నేను ఇదేదో అహంకారం కోసం చెప్పడంలా, అమ్మవారి అనుగ్రహం ఉంటే ముందు ఆరోగ్యం కావాలి, వేళకి కావలసింది దొరకాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సమయానికి ఆహారం దొరుకుతుందంటే లక్ష్మీ కటాక్షం ఉన్నట్టే, అన్నీ ఉంటాయి, వేళకి తిండి దొరకదు. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు, ఒకసారి ఏంటంటే అమెరికాలో ఒక విమానం ల్యాండ్ అయ్యింది, 20 గంటలు ఆ తలుపులు బిగుసిపోయి ఒక్కళ్ళు కిందకి దిగలేకపోయారు, ఆ లెట్రిన్లు మూసుకుపోయాయి, అన్నీ అది నిండిపోయాయి, తిండి లేదు, లోపల ఉన్నవాళ్ళు ఎంత యాతన పడ్డారో తెలుసిన మీకు? మీరు కావాలంటే ఒకసారి గూగుల్లో కొట్టండి తెలుస్తుంది, నరక యాతన అనుభవించారు. డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి, డాలర్స్ ఉన్నాయి, వాళ్ళు స్కాలర్స్. ఏం లాభం? నోట్లోకి ఒక్క అన్నం మీదకి వెళ్ళలేదు. మీకు ఇంకో గొప్ప విషయం చెప్తాను, ఇది సత్యమో కాదో హైదరాబాద్లోను మా శిష్యులు అడగడం చెప్తారు. 2007 మేము కాశీలో 3/9/27 అంబాయాగం చేశాం. అంబాయాగం అని ఒక గొప్ప యాగం ఉన్నది. ఆ యాగాన్ని ఒకప్పుడు వేదవ్యాస మహర్షి జనమేజీయుని చేత స్వయంగా చేయించాడు. దేవి భాగవతంలో ఉంటుంది. కురుచ అంబామకం రాజం, రాజా అంబామకము చెయ్యుము, అంబాయాగం చెయ్యి అంటే ఆ యాగం ఎలా చెయ్యాలని అడిగితే ఆయన అన్నీ చెప్పాడు. అది కూడా కాశీలో చేయించాడు, హస్తినాపురంలో చేయించలేదు, కాశీలో చేస్తే మంచిది, చాలా గొప్పదండి. ఆ యాగం ప్రక్రియ అంతా కష్టపడి ఎక్కడెక్కడ మంత్రాలు ఉంటాయో అవన్నీ కలెక్ట్ చేసి కొంతమంది శిష్యులకు ముందు ట్రైనింగ్ ఇచ్చి, అంటే యజ్ఞం చేయడానికి ముందు సంవత్సర కాలం శిక్షణ ఇవ్వాల్సి వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలో పెదపూడిలో అదొక అగ్రహారం, అక్కడ కొంతమంది కశ్యపుని ఒక శిష్యుడు చిన్న కుర్రాడు ఉండేవాడు అప్పట్లో. అప్పుడంటే 2005 పరిచయమైనట్టుగా ఇంత సన్నగా పక్కగా ఉండేవాడు అప్పుడు మహానుభావుడు. ఇప్పుడు కొంచెం దిగ్గజం అయ్యాడు గురువు గారి కటాక్షం వల్ల. అటువంటి వాళ్ళందరినీ పిలిచి కొంత వాళ్ళకి ఆ మంత్ర శిక్షణ ఇచ్చి ఒక 1 వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇచ్చాక 2007 అక్కడ యజ్ఞం చేశాం. మొదటి యజ్ఞం 9 ఏలూరు వాళ్ళకి ఇచ్చాం. 2వ నవాహం హైదరాబాద్కి వచ్చి ఇచ్చాం. పూర్తిగా హైదరాబాద్, ఇంకెక్కడి నుంచి కేవలం హైదరాబాద్లో మా శిష్యులు ఉన్నారు చాలామంది. వాళ్ళల్లో దాదాపు ఒక 500 నా మంత్రం అనుష్ఠానం చేసిన వాడిని నా దగ్గర డైరెక్ట్గా మంత్రోపదేశం పొందినవాడు. ఎప్పుడు? 2007 మే నెల, అంటే నేటికి 15 పూర్తయిపోయింది. ఆ బ్యాచ్ అంతా ఒక రైల్లో వచ్చారు. 180 రైల్లో వచ్చారు. 70 మందో 80 మందో ఫ్లైట్లో వచ్చారు. అప్పుడు కాశీకి ఇంత ఫ్లైట్స్ లేవండి ఫ్రీక్వెంట్గా. తర్వాత తర్వాత బాగా పెరిగాయి, కానీ అప్పట్లో కాశీకి ఫ్లైట్లో రావాలంటే ఎంత కష్టమో మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. నేను కాశీ నుంచి ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి మళ్ళీ హైదరాబాద్ రావాల్సి వచ్చింది. అలా రావడానికి 24 పట్టింది. ఇంకో 12 ఉంటే హైదరాబాద్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాను వాడు రైల్లో. అలా ఉండే దిక్కుమాల ఫ్లైట్ ఏమిటో అలా ఉండే. సరే అదంతా పక్కన పెడితే ఇందులో ఒక 170 రైలు చేయించుకున్నారు. యజ్ఞం 9 అద్భుతంగా జరిగింది. అప్పట్లో హిందూ ధర్మ పరిరక్షణ సంస్థ అని మల్కాజ్గిరిలో చాలా బాగా పనిచేసింది, ఇప్పటికీ పనిచేస్తుంది. వాళ్ళు పంచాంగం కూడా వేస్తారు. అందులో వేంపాటి వెంకటనారాయణ గారు వీళ్ళకి ఆర్కరేజర్. అప్పుడు వాళ్ళ బావగారు ఏలూరులో మా పీఠం పక్కనే ఉంటారు, పార్థసారం గారు. ఈ రిటర్న్ జర్నీలో అందరికీ పలహారాలు ఇవ్వడం కుదరల, వంటవాళ్ళు ముందే వెళ్ళిపోయారు. అందుకని అయ్యా రిటర్న్ జర్నీలో రైల్లో మీ పలహారాలు మీరే ఏర్పాటు చేసుకోండి అన్నారట. ఆ రైలు స్పెషల్ రైలు హైదరాబాద్కి. పాపం తీరా వీళ్ళు ఓ ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఆ కాశీలో వాళ్ళకి, వీళ్ళ రైలు వెళ్ళిపోయింది కానీ ఆహారం రాలేదు, ఏదో బిస్కెట్లు ఏదో పట్టుకెళ్ళారు. కొంతమంది ఎందుకైనా మంచిది చపాతీని పట్టుకెళ్ళేవాడు, కొద్దిగా బతికారు. ఈ రైలు ఇటార్సీకి ముందు ఒక పల్లెటూరు స్టేషన్ దగ్గర ఆగిపోయిందండి. 6 అసలే తిండి లేదు, దానికి తోడు అక్కడ 6 ఆగిపోయింది. ఏ కారణం చెప్పి తెలియదు, స్పెషల్ ట్రైన్స్ కూడా ఇబ్బంది అని. రామరామ వాళ్ళు అడిగిపోయారట, ఈ పూట మనం అసలు తిండి తింటావా, ఇంటికి ఎడతావా, చచ్చిపోతామని భయం కలిగింది. అక్కడ అడివది ఈ చోట, ఆ రూట్ అంతా అడవిలో ఉంటుంది, పెద్ద పెద్ద గుహలు. అటువంటి చోట రైలు ఆగిపోయింది. అందులో ఒక భక్తురాలు ఉంది. నేను ఎప్పుడూ గురువు గారిని నమ్ముకున్నాను, ఆయన ఇచ్చిన మంత్రానుష్ఠానం చేస్తున్నాను. ఇప్పటికే తిండి లేక దాదాపుగా 18 గడిచిపోయింది, నీరసం వచ్చేస్తుంది, ఇంతమంది ప్రాణాలు అపాయ స్థితిలో ఉన్నాయి, రైల్లో అందరి పరిస్థితి ఎలా ఉన్నా వాళ్ళంతా కొంత జాగ్రత్త పడ్డారు, వీడు జాగ్రత్త పడలేదు అండి. అందుకని మా అందరికీ ఇంత ఆహారం కలిగించు తల్లి అని ఒకసారి గురుపాదాలు తలుచుకుని అన్నపూర్ణ మంత్రం చేసుకున్నది ఆవిడ. అన్నపూర్ణాదేవి జగన్మాత, అవ్యాజ కరుణామూర్తి, మంత్ర బలం లక్ష్మీ కటాక్షం అంటారని. అలా జపం చేసిందో లేదో ఆ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న గుడిసెల్లోంచి కొంతమంది వచ్చి రైలు ఆగిపోయిందని, వాళ్ళందరికీ మొత్తం రైల్లో 12 వాళ్ళకి ఇంత తొప్పడబ్బాలు ఇచ్చేసారు. ప్రతి కంపార్ట్మెంట్కి పెద్ద పెద్ద దబరాగిరితో ఉప్మా, ఆ లోపల వాడికి వడ్డించి ఆ తర్వాత గిన్నెలు పట్టుకెళ్ళారు. వీళ్ళు డబ్బులు ఇవ్వకపోతే మీరు డబ్బుల కోసం చేయమండి, మీ అందరూ ఇక్కడ యాతన పడిపోతున్నారు. అసలు ఆ ఉప్మా ఎలా వచ్చింది, ఆ గిన్నెలు ఎప్పుడు తీసుకొచ్చారు, 12 కంపార్ట్మెంట్లో వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు యొక్క ఆలోచించడం ఒకసారి. ఎంత డబ్బున్న వాడైనా అప్పటికప్పుడు ఇంత బొబ్బాయి రవ తేగలడ. ఒక్కొక్క కంపార్ట్మెంట్లో 72 మంది చొప్పులు ఉన్నారు, కిటకిట్లాడిపోతున్న కంపార్ట్మెంట్లకు అందరికీ ఉప్మా కడుపు నిండా పెట్టి రూపాయి పుచ్చుకోకుండా ఆ పక్కనున్న గుడిసెల దగ్గరికి వెళ్ళారు. ఈ శిష్యుల్లో ఒకళ్ళు, ఎందుకంటే ఈ రైలు ఇప్పట్లో కదలదని చెప్పారు వాళ్ళకి, ఏదో సిగ్నల్ సమస్య వచ్చింది దానికని, అందుకని ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి ఏదైనా ఇద్దామని పెడితే ఆ గుడిసెలు లేవు, అక్కడ డబరా గిన్నెలు లేవు, ఈ టిఫిన్ పెట్టిన వాళ్ళు కనపడలేదు. ఈ మధ్యకాలంలో 15 ఏళ్ల క్రితం రైల్వేలోనే జరిగిన గొప్ప అనుభూతి అది. నిజంగా ఆ స్టేషన్ దగ్గర అక్కడ ఏం గుడిసెలు లేవు, ఒకవేళ గుడిసెలున్నా ఇంతమందికి బొబ్బాయిన వాడు తేలేరు, ఆ పల్లెటూరులో ఆ బొబ్బాయినవాడు దొరకదు. ఆ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఉప్మా వచ్చింది, కడుపు నిండా తిన్నారు, మంచి గుమగుమలు ఆడిపోతున్న ఉప్మా, సుఖంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ యాత్రకు వస్తూనే ఉన్నారు వాళ్ళు. ఇది భగవద్ అనుగ్రహం అండి. వేళకి సమయమునకు, ఆకలికి వాడిపోతున్న బాబో ఎదుకున్న సమయమునకు పరమాత్మ కటాక్షంతో ఎంత అన్నం వస్తే అది లక్ష్మి అంటే, అది సంపద అంటే, నిజమైన సంపద అంటే అది. ఒకటి కాదు, నేను ఎక్కడో బయటికి వెళ్ళక్కల నా అనుభూతి చెప్తాను.